శ్రీ స్వామివారి అభేదస్థితి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు నిర్గుణ నిరాకారులు మాత్రమే కాక సగుణ సాకారులుగా కూడా వారి చైతన్యం అనుక్షణమూ పనిచేస్తుంది. అలా రెండు స్థితులను అనుక్షణము అనుభవించగలిగి దైవాదేశం పొందిన మహనీయులు మాత్రమే అనుక్షణము భక్త సంరక్షణ చేయగలరు. ఈ విషయంలో శ్రీ స్వామివారికి శ్రీ షిరిడీ సాయినాథునితో ఎంతో చక్కని పోలిక మాత్రమే కాక ఎంతో సన్నిహిత సంబంధం గలదు. ఇది వారి జీవిత విధానంలోనే గాక వారిద్దరూ కలిసి భక్తులకిచ్చుతున్న దివ్యానుభవాల ద్వారా కూడా ప్రకటమవుతోంది. ఇద్దరూ అస్కలిత బ్రహ్మచారులే. తమదంటూ ఒక నివాసం లేని అనికేతులు. ఇద్దరూ భిక్షతో జీవించారు. సిద్ధులై కూడా ఆదర్శప్రాయులైన సాధువుల వలే జీవించారు. ఇరువురు నిరతాగ్నిహోత్రులు. వీరిద్దరి లీలలు బోధలు ఎంతో సన్నిహితంగా పోలి ఉన్నాయి. సాయినాథుడు తాను భక్తరక్షణ చేశాక నేనే చేశానని భక్తులకు ఎరుక పరిచేవారు. కాని శ్రీ స్వామివారు జీవితాంతము తన గుర్తును చాలా గోప్యంగా ఉంచారు. శ్రీ స్వామివారు స్వయంగా ఒకసారి భక్తులతో ఉత్తర దిక్కున తమ అన్నగారుండేవారని, వారు కూడా ఎప్పుడూ గుండం వేసేవారని చెప్పారు. ఇద్దరూ పరిభాషలో సంకేతంగా మాట్లాడేవారు. ఇద్దరూ మహాసమాధిని గూర్చి ముందుగా చెప్పడమే గాక తర్వాత కూడా శాశ్వతంగా తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటామని అభయమిచ్చి అదే రీతిన తమ అభయాన్ని నెరవేరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి భక్తుల కొసంగిన దివ్యానుభవాలు పరిశీలిద్దాం. ప్రఖ్యాత సాయి భక్తులైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ స్వామివారిని ప్రథమంగా దర్శించిన విషయం ఇలా తెలియజేసినారు. 1975 సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగముడిలో శ్రీ అవధూత వెంకయ్య స్వామివారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. వారి భక్తుడు విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగముడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి. వెంకయ్య స్వామివారు తరచుగా పక్క గ్రామాలకు వెళ్తుంటారు అన్నాడు రామకృష్ణ. ఆ రోజు ఉదయం 8:30 గంటలకు నేను సాయికి అగరవత్తి సమర్పించి, సాయి, మీరు సకల సాధు స్వరూపులు. శ్రీ వెంకయ్య స్వామివారి రూపంలో ఉన్న తమను దర్శించబెడుతున్నాను. వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. సుమారు 10 గంటలకు గొలగముడి వెళ్లే బస్సు మాకెదురయ్యింది. మేమందులో ఎక్కగానే శ్రీ స్వామివారి తంబురాను పట్టుకుని ఉన్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. ఆ సాధువు శ్రీ స్వామివారు 4 రోజుల క్రిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 రోజులుంటామన్నారట. అందువల్ల వారు నిర్వహించే నిరంతరాగ్నిహోత్రానికి కూడా అవసరమైన కట్టెలు భక్తులు సిద్ధం చేశారు. కాని వారు ఈరోజు ఉదయం 8:30 గంటలకు తాము తక్షణమే గొలగమూడి బయలుదేరాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రపు బండిలో అక్కడికి పంపారు. వారు 1/2 గంట గొలగమూడి చేరియుండాలి అన్నాడు. 1 నిమిషాలలో మేము శ్రీ స్వామివారి సన్నిధి చేరాము. శ్రీ స్వామివారు ఆకస్మికంగా గొలగమూడి చేరడంతో భక్తులెవ్వరూ ఆయన దర్శనార్థం అక్కడికి రాలేదు. నేను రామకృష్ణారెడ్డి మాత్రమే 6 గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. మా ఇద్దరిని, గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు. కనుక శ్రీ స్వామివారు తమ రూపమేనని శ్రీ సాయి నాకు తెలిపినట్లయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను మా సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శిస్తూ వచ్చాము. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడు నుండి మజిలీ మార్చాలని సామానులు బండికెక్కించమన్నారు. సామానంతా ఎక్కించి శ్రీ స్వామివారిని బండి ఎక్కమంటే పొయ్యేందుకు వీలులేదు, సామాను బండి నుండి దించి బండివానికి 6 రూపాయలిచ్చి పంపమని ఆజ్ఞాపించారు. ప్రయాణం ఎందుకు నిలుపుకున్నారో సేవకులకు అర్థం కాలేదు. ఆ రోజు 9 గంటలకు సోదరుడు శేషాద్రి విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికై బస్సు దిగాడు. శ్రీ స్వామివారు అకస్మాత్తుగా ప్రయాణం ఆపుకోవడానికి కారణం అప్పుడు అందరికీ అర్థమైంది. విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికి బయలుదేరబోతూ శ్రీ స్వామివారి దర్శనమిప్పించమని శ్రీ సాయిని శేషాద్రి ప్రార్థించిన సమయంలోనే ఇక్కడ శ్రీ స్వామివారు ప్రయాణం విరమించుకున్నారు. సకల సాధుస్వరూపి శ్రీ సాయి, శ్రీ స్వామి వేరు కాదు కదా. ఆశ్రమంలో 1980 సమాధి మందిరం కట్టేందుకు ఇటుకలు తీసుకువచ్చిన లారీ వచ్చింది. ఆ రోజు శ్రీ స్వామివారు అందరినీ ఇప్పుడున్న సమాధి మందిర ప్రాంతంలో పడుకోమన్నారు. అయ్యా, ఇక్కడ పెంచెల కొండంత మసీదు పెడుతుందయ్యా అని అన్నారు. వారి సమాధి మందిరం 1 సంవత్సరం వెలసింది. కాని వారు తన సమాధి మందిరాన్ని మసీదని ఎందుకన్నారో ఆలోచించవలసి ఉన్నది. ద్వారకామాయి పేరు పెట్టి మసీదులో నివసించిన మహనీయుడు శ్రీ సిరిడీ సాయినాథుడే. ఇచ్చట మతభేదం లేకుండా సర్వమతస్థులు వారి మతానుసారం దైవాన్ని ఆరాధిస్తారు. అంతేకాక మసీదు అని పిలువబడుతూ హిందూ దేవాలయములలో వలె గంటలు కొట్టడం, తులసిమాతను పూజించడం ఒక సిరిడీలో తప్ప మరెక్కడా లేదు. కనుక శ్రీ స్వామివారు తనకు సాయినాథునికి భేదం లేదని తెలుపుచున్నారు. సిరిడీలో వలె గొలగమూడిలో కూడా సర్వమతస్థులు శ్రీ స్వామివారిని ఆరాధించి వారి కృపను పొందుచున్నారు. 1980 శ్రీ స్వామివారు తలుపూరులో నారాయణదాసు గారి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. శ్రీ స్వామివారు సేవకుడు గురవయ్య గారికి నేను శ్రీ సాయి లీలామృతం చదివి వినిపించాక వారా గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు నేను, గురవయ్య ప్రక్క ప్రక్కగా శ్రీ స్వామివారి సన్నిధిలో పడుకుని నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి వేళ గురవయ్య 40 గజాల దూరం వెళ్లి తిరిగి వస్తూ, నీవు నిద్ర వల్ల వెంటనే లేచి రాలేకపోయావు, ఇప్పుడే సాయిబాబా వచ్చి వెళ్లిపోయాడు, ఆయన వచ్చి నా ప్రక్కన నిల్చున్నారు, నాకు మెలకువ వచ్చి లేచి పాదాభివందనం చేయబోతే కదిలిపోతూ ఉన్నారు, నేను వెంబడించి గేటుదాకా వెళ్లాను, వారక్కడ అదృశ్యమైనారు అని చెప్పారు. వారి ఉద్రేకం చూస్తే నిజంగా సాయి భౌతికంగా దర్శనమిచ్చినట్లే ఉన్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో వారి ప్రధాన సేవకునకు శ్రీ సాయి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించడం శ్రీ స్వామికి సాయికి గల సన్నిహిత సంబంధం తెలుపుతోంది. వైద్యుల సుధాకర్ మరదలు గీతాభవాని ఇలా చెబుతోంది, మా తల్లిదండ్రులకు నన్ను మా మేనమామ గారైన వైద్యుల సురేష్ గారికి ఇచ్చి వివాహం చేయాలని కోరిక. మా మేనమామ సురేష్ గారికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు, వీరిని వివాహవాడడం నాకు ఇష్టమే గనుక మా మామగారితో నా వివాహమైతే దంపతులం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశ్రమంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నాను. ఈ విషయం చెప్పకుండా మా అక్క శ్రీ స్వామివారి దారాన్ని మా మామగారి మణికట్టుకు కట్టింది. స్వామిదారం కట్టుకుంటే మంచిదని చెప్పారు. 1 నెల కూడా గడవకుండానే మా మామగారి అంగీకారంపై మా వివాహం జరిగింది. మొక్కుబడి ప్రకారం శ్రీ స్వామివారి ఆశ్రమంలో మా దంపతులిద్దరం నిద్ర చేశాము. నాటి రాత్రి సిరిడీ సాయినాథుడు నా స్వప్నంలో కనిపించి, నీ వివాహమైంది కదా, నాకు సత్యనారాయణ స్వామి పూజ చేయించు అన్నారు. స్వామి, మా ఇల్లు చాలా చిన్నది, పెద్ద ఇల్లు కట్టిస్తే అట్లాగే చేస్తానని అన్నాను. ఈ దారం నీవు కట్టుకో అని ఒక దారం ప్రసాదించి అదృశ్యులైనారు. తెల్లవారి చూస్తే నిజంగానే నా పడకపై శ్రీ స్వామివారు ప్రసాదించిన దారం ఉంది. బాబా తన భక్తులకు విభూతి ప్రసాదించడం సాంప్రదాయం. శ్రీ వెంకయ్య స్వామివారు తన భక్తులకు తన ఆశీర్వాద సూచకంగా విభూతి, దారము ప్రసాదించడం పరిపాటి. శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో వారి మృక్కు తీర్చుడకు వెళ్లిన సమయంలో సాయినాథుడు ఆమెకు శ్రీ వెంకయ్య స్వామివారి దారం ప్రసాదించారంటే సాయినాథునికి శ్రీ వెంకయ్య స్వామివారికి భేదం లేదని తెలిపారన్నమాట. గుంటూరు నివాసి జీవి రమణమూర్తి ఇలా వ్రాస్తున్నారు, సిరిడీ సాయినాథుని చరిత్ర పారాయణ ద్వారా వారితో నాకు చాలా అనుభవాలున్నాయి, వారికి శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదని నిరూపించారు. నేనొక సమస్యతో తికమకలాడుతుండగా నాకు శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర గ్రంథం లభించి తెరవగానే నాకు కావలసిన సందేశం లభించడంతో ఆ గ్రంథం ఆమూలాగ్రం పారాయణ చేశాను. అప్పట్లో నాకు గల గ్రహబాధల నివారణార్థం జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి చేరాను. నాటి రాత్రి కామాక్షమ్మ మల్లికార్జున స్వామి నాకు మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని సెలవిచ్చారు. మెలకువ వచ్చింది, కాని కళ్ళు మూసుకునే ఉన్నాను. అయ్యో, నీవు 3 రోజులు నా దగ్గర ఉండాలయ్యో అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటల పొందిక శ్రీ వెంకయ్యస్వామి వారిదేనని తెల్లవారి గొలగమూడి చేరాను. ఆనాటి రాత్రి నేను మెలకువగానే పడుకుని ఉన్నాను. రాత్రి 10 గంటల సమయం, ప్రక్కన భజన జరుగుతూ ఉంది. కాళ్ల వద్ద శిరిడీ సాయి శ్రీ వెంకయ్యస్వామివారు చెరొక వైపు నిలుచునియున్నారు. కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాను. తన్మయత్వంలో లేవాలని గాని మాట్లాడాలని గాని అనిపించలేదు. వారు నావైపే చూపిస్తూ రా బయటకు అన్నారు. నాలో నుండి ఆకుపచ్చ చీర ధరించి రవికలేని ఒక వికట రూపిణి బయటకొచ్చి నిలిచింది. పో ఇక్కడ నుండి అని స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. నేను ఈయనను నమ్ముకుని ఉన్నాను, ఎచ్చటికి వెళ్లగలను, ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే బాబా చేతిలోని సటకాను శ్రీ స్వామివారు తీసుకుని దానితో ఆ వికట రూపిణి మెడపై పెట్టి నెట్టారు. ఆమె కరెంటు షాకు కొట్టినట్లుగా అరిచి వెళ్లిపోయింది. నాటితో నా గ్రహబాధ తీరిపోయింది. గుంటూరులో నేను బాడుగ స్థలంలో పెట్టియున్న టీ కొట్టు మరొకరికి అమ్మాలనుకున్నాను. నాటి రాత్రి నాకు బాబా కలలో కనబడి అమ్మేస్తే ఏమి తినాలనుకున్నావు అన్నారు. మరొక స్త్రీ నీకు మరొక స్థలం చూపుతానంటోంది. అంతటితో స్వప్నం అంతమై మెలకువ వచ్చింది. కాని బాబా మాట లెక్క చేయక కొట్టు అమ్మేశాను. అది మొదలు బాబా చెప్పినట్లు అనేక కష్టాలకు గురై అన్నానికి కూడా ఇబ్బందయ్యింది. ఇట్లాగే ఒకరోజు బాబా స్వప్నంలో నాలాంటి కుమార్తె పుడుతుంది అన్నారు. కాని నేను ఆడపిల్ల నాకక్కరలేదని అవార్షం చేయించాను. కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత మరలా నా భార్య 7వ నెల గర్భవతిగా నుండగా శ్రీ వెంకయ్యస్వామి వారు నా స్వప్నంలో కనిపించి చల్ల అవుతుంది, నా దగ్గరకు రా అని చెప్పారు. ఆ మాట నాకు అర్థం కాక శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లక అశ్రద్ధ చేశాను. ఫలితంగా నా భార్య గర్భంలో పిండం చల్లబడి చనిపోయింది. ఆపరేషన్ చేసి తీయడంలో ఆమెకు ప్రాణాపాయమైంది. కాని బాబా నా ప్రార్థన మన్నించి ఆమె గుండెలపై తన హస్తం ఉంచినట్టు దర్శనమైంది. అప్పుడు ఆమెకు గండం గడిచి బ్రతికింది. నా స్వప్నంలో బాబా కనిపించి ఊరు వెలుపల ఒక స్థలం చూపి కొనమన్నారు. కాని అది వ్యాపారానికి అనువైన చోటు కాదు. కనుక బాబా ఇలాంటి స్థలం చూపారేమిటి అని బాధపడి బాబాను శ్రీ స్వామివారిని ఇద్దరినీ ప్రార్థిస్తున్నాను. అటు తర్వాత ఒకనాడు వెంకయ్యస్వామి నా కలలో కనిపించి నీకా స్థలం వద్దా అన్నారు. అటు తర్వాత శ్రీ వెంకయ్యస్వామివారే మరలా కనిపించి వేరొకటి చూపిస్తాలే అన్నారు. ఆ మరునాడు బాబా శ్రీ వెంకయ్యస్వామి ఇద్దరూ స్వప్నంలో వచ్చి గుంటూరు సెంటర్లో ఒక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం బేరం చేస్తే అసలు ఇవ్వమన్నారు. పూర్వం శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించని ఫలితంగా అనేక కష్టాలు పడ్డాను. కనుక ఈసారి ఎంత ఖరీదైనా దాన్ని కొనాలని అనేక ప్రయత్నాలు చేశాను. ఆఖరుకు 40,000 రూపాయలు ముందుగా ఇస్తే తరువాత తీరిక ఉన్నప్పుడు రిజిస్టరు చేస్తానన్నాడు ఆ స్థలం గలవారు. అలాగే అప్పు తెచ్చి 40,000 రూపాయలు చెల్లించాను. కాని బాధ్యత శ్రీ సాయి మీద, శ్రీ స్వామి మీద ఉంచి నిశ్చింతగా ఉన్నాను. చిత్రంగా ఒకనాటి ఉదయం అతనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విధంగా సాయినాథుడు, భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు భేదభావం లేకుండా కలిసికట్టుగా భక్తరక్షణ చేస్తున్నారు. అది నా అదృష్టం అని చెబుతున్నారు జీవి రమణమూర్తి గారు. వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారికి, వారి తల్లిగారికి శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం భక్తులకు తెలిసినది. కాలాంతరంలో శిరిడీ సాయినాథుని చరిత్ర పఠన ద్వారా వారిపై ఆయనకు భక్తి శ్రద్ధలేర్పడి శ్రీ స్వామివారిని కూడా స్మరించేవారు. ఒక దినం విపత్కర పరిస్థితిలో శ్రీ స్వామివారిని, సాయిని కూడా ప్రార్థింపగా నాటి రాత్రి శ్రీ స్వామివారు స్పష్టంగా శరీరంతో ఉన్నప్పుడు గొంతుతో వారిని స్మరించినా నన్ను స్మరించినట్లే అని స్పష్టంగా పలికారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి దివ్యత్వం గూర్చి విని వారిని దర్శించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో భరద్వాజ మాస్టర్ గారి అత్తగారు, మరదలు, మరికొంతమంది తలుపూరు చేరారు. కాని అదే సమయానికి శ్రీస్వామివారు మరొక అడ్డతోవన బండిలో పక్క గ్రామమైన కలిచేడు చేరారు. ఆ విషయం తెలిసి బస్సు లేనందున మాస్టరు గారి అత్తగారు 58 సంవత్సరాల తన వయస్సును బలహీనతను కూడా లెక్క చేయక మిట్ట మధ్యాహ్నం ఎండలో అందరితో కలిసి 3 మైళ్లు నడిచి కలిచేడు చేరి శ్రీస్వామివారికి నమస్కరించారు. అప్పట్లో ఎల్లప్పుడూ మౌనవ్రతంలో ఉండి ఎవ్వరినీ తాకనివ్వకుండా ఉంటున్న శ్రీస్వామివారు కాగితాలపై వేలముద్రలు వేస్తూ భక్తులకు ఇస్తూ త్వర త్వరగా కాగితాలు తమ బొటనవ్రేలు కింద ఉంచమని వారిని ప్రోత్సహించారు. ఆ పనిలో ఆడవాళ్ల చేతులు శ్రీస్వామివారికి తగులుతున్నా సరే శ్రీస్వామివారు వారినేమీ ఆటంకపరచలేదు. వారి భక్తి శ్రద్ధలను శ్రీస్వామివారు అంగీకరించి ఆ విధంగా అనుగ్రహించారు. స్వామి దర్శనము స్పర్శ తమకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన ప్రాప్తించాయని, శ్రీ శిరిడీ సాయి శ్రీ స్వామివారు వేరు కాదని వారు ఆనందించారు. తన అవసాన దశలో 1 సంవత్సరం పాటు పాబోలు సుబ్బమ్మ నిరంతరం శ్రీ సాయినాథుని నామం చేసిన ధన్యజీవి. వీరి అంతిమ ఘడియలో శ్రీ స్వామివారు తన ఆశీస్సులు పాదతీర్థం ఈమెకు పంపారు. శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించి చివరి శ్వాస వదిలిన ధన్యజీవి ఆమె. సాయినాథుని నామం చేస్తుంటే శ్రీ స్వామివారు తన పాదతీర్థం పంపారంటే వారిద్దరికీ భేదమే లేదని కదా భావం. రూపనామములకు అతీతమైన వారే మహాత్ములు. అట్టివారే అంతటా నిండియుండగలరు. అంతటా నిండియున్నది ఒకే తత్వం కదా, అదే మన స్వామివారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ కూడా కొత్త గ్రామాలకు ప్రదేశాలకు వెళ్లేవారు కాదు. తాము తరచుగా పర్యటించే గ్రామాలలోనే ఆయా స్థలాలలోనే మరలా మరలా విడిది చేసేవారు. శ్రీ స్వామివారిని ఎప్పుడైనా భక్తులు ప్రాధేయపడి ఏదైనా కొత్త స్థలానికి తీసుకుపోతే ఒక్కరోజు ఉండేసరికి గగనమైపోతుంది. వెంటనే ఆ చోటు వదిలి వెళ్లిపోయేవారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ కాని నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ గ్రామానికి వెళ్లి ఉండలేదు. కాని ఒకరోజు ఎవరి యొక్క ఆహ్వానం లేకుండానే తన బృందంతో విద్యానగర్ చేరారు. అప్పుడే అక్కడ క్రొత్తగా నిర్మించబడి ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్న శిరిడీ సాయిబాబా మందిరంలో సమాధి నిర్మించబోయే వేదికపై తమ పవిత్రమైన అగ్నిగుండాన్ని 5 రోజుల పాటు నిర్వహించి ఆ మందిరాన్ని పావనమనర్చారు. 2వ రోజు తమ సేవకులు మరొక గ్రామం వెడదాము స్వామి అంటే పొయ్యేందుకు దోవ కనబడటం లేదయ్యా, ఇచ్చట 21 కోట్లు జమ కట్టవలసి ఉన్నది అని సెలవిచ్చారు. ఆచార్య భరద్వాజ గారు సాయినాథునికి పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అన్నప్పుడు అంతవరకు పడుకుని ఉన్న స్వామివారు లేచి కూర్చున్నారు. నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు గంజి కావాలని శ్రీ స్వామివారు అడిగి గంజి పోయించుకుని త్రాగారు. బాబాకు భక్తులు హారతి చేస్తుంటే ఎంతో శ్రద్ధగా హారతి అందుకున్నారు. ఈ మందిరంలో మీకెలా ఉంది స్వామి అంటే చాలా బాగుందయ్యా అంటూ వారి పరిభాషలో మందిరానికి ఆశీస్సులు అందజేశారు. ఏనాడు పూలమాలలు అంగీకరించని శ్రీ స్వామివారు శ్రీ భరద్వాజ గారు వారి పాదాలపై చేమంతి పూలుంచి నమస్కరిస్తే మౌనంగా అంగీకరించి ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు పూలను అంగీకరించరని ఒక సేవకుడు ఆ పూలను తీసివేయబోతే శ్రీ స్వామివారు అతనిని నివారించి ఆ పూలను అక్కడ నుండి కదిలించనీయలేదు. ఈ విధంగా శ్రీ స్వామివారు శ్రీ సాయినాథునితో అభేద స్థితిని మనకు ఎరుకపరిచారు. పొదలకూరు నివాసి పి పెంచలయ్య ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు నడిచే రోజులలో నేను వారిని కొన్నాళ్లు సేవించాను. అది మొదలు శ్రీ స్వామివారి పటాన్ని ప్రతినిత్యం పూజిస్తుంటాను. ఒకరోజు 4 సంవత్సరముల వయస్సు గల మా కుమార్తె పద్మను సైకిల్ మీద తీసుకుపోతుంటే యాక్సిడెంట్ అయి ఆ పాప కాలు విరిగింది. నేను నిమిత్త మాత్రంగా కట్టు కట్టిస్తాను, కాని కాలు బాగుపరచవలసిన బాధ్యత తమదే స్వామి అని శ్రీ స్వామివారిని ఆర్తితో ప్రార్థించాను. ఆనాటి రాత్రి శ్రీ స్వామివారికి బదులుగా షిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, నాయన కాలు బాగవుతుంది, బాధపడవద్దు అని చెప్పి ఆమె కాలికి ఒక పసురు పూసి కట్టు కట్టారు. సాయినాథుడు చెప్పినట్లే ఒకే ఒక కట్టుతో పాప కాలు అతుకుని చక్కగా నడవగలిగింది. స్వప్న దర్శనమైన తెల్లవారి నెల్లూరు సాయిబాబా మందిరం వెళ్లి బాబాకు పూజ చేయించి ఒక బాబా పటం తెచ్చి శ్రీ స్వామివారి పటం ప్రక్కన స్థాపించి ప్రతినిత్యం ఇద్దరినీ పూజిస్తున్నాను. ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదమూ లేదు. లేకుంటే శ్రీ స్వామివారి పటాన్ని పూజిస్తూ బాబాను గురించి బొత్తిగా పరిచయం లేని నాకు బాబా దర్శనమీయడమేమిటి? ఆగస్టు నెల 1986లో స్వామివారంటే భక్తి శ్రద్ధలు కలిగి నా యందు ప్రేమాభిమానాలు గల మా మరదలకు ప్రమాదమైన జబ్బు చేసి వెంటనే మద్రాసు తీసుకువెళ్లారు. నాకీ వార్త తెలిసింది. ఏమిటి స్వామి, ఇంతటి ఆత్మీయురాలు ఆపదలో ఉంటే కళ్ళచూపులు కూడా లేకుండా దూరంగా పంపేశారు. దయచేసి ఆమెకు ఆరోగ్యం చేకూర్చి మరలా నేను ఆమెను చూచేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాను. వెంటనే నా కన్నులు మూతపడి ఒక దృశ్యం పొడగట్టింది. సాయిబాబా గారు నా దగ్గరకొచ్చి మా మరదలను చూపిస్తానని నన్ను క్షణంలో మద్రాసు తీసుకువెళ్లి ఆమె మంచం దగ్గర నిలిపారు. చూడునాయనా, ఈమెకు తప్పక నయమవుతుంది, ఇంజెక్షన్ చేస్తున్నాను అని ఇంజెక్షన్ చేశారు. నాకు మెలకు వచ్చింది. మా మరదలకు జాబు రాసి కనుక్కుంటే సరిగ్గా నాకు దృశ్యం గోచరించిన సమయంలో ఆమెకి కూడా బాబా స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేసి బాగవుతుందని ఆశీర్వదించారని జాబు వచ్చింది. అనతి కాలంలో ఆమె పూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది. శ్రీ స్వామివారు శ్రీ సాయిబాబా వేరు కాదు, వారు నామరూపాలకతీతులైన పూర్ణ గురుతత్వం మాత్రమే.